ఈ భగవంతుడు ఆనాడు సంన్యాదేవి వంకతోటి 90% కిరణాలు పక్కకి తీసి పెట్టాడు, ఇక మిగిలింది 10. ఆ కిరణములు కాస్త అట్టే పెట్టుకున్నాక ఇప్పుడు ఆ మహాత్ముడిని చూచి దేవతలు వచ్చి, ప్రభు ఎంత దివ్యశక్తి కలిగిన వాడివి, చంటి పిల్లవాళ్ళ మామగారి దగ్గరికి వచ్చావా, వచ్చి నీ శక్తిని తగ్గించడానికి నిన్ను ఒక బింబం కింద ఒక గోళం కింద తయారు చేస్తుంటే సహించావా, నీ మీద మంత్రపూర్వకమైన సాన పెట్టి అరగదీసి కిరణములు లాగుతూ ఉంటే కూడా సహించావా, నువ్వు ఎంత కరుణామూర్తి. ఇప్పుడు మాకు అర్థమైంది, భగవంతుడు తాను నచ్చిన భక్తులను, తాను మెచ్చిన భక్తులను చంటి పిల్లల్లాగా దగ్గరికి వెళ్ళి సేవిస్తాడని అర్థమైంది. భగవంతుడికి మన మీద ప్రేమ వస్తే ఆయన మన దగ్గర చంటి పిల్లాడైపోతాడట. అవతల వాడి యొక్క ఉపాసనా బలం వల్ల భగవంతుడు చంటి పిల్లాడు అవుతాడు. నేను చూశాను అలాంటిది. ఒక మహారాజు గారు ఉన్నారు, మా గణపురంలో ఉండేవాడు. ఆయన నాన్నగారి దగ్గర దేవీ భాగవతాన్ని సంవత్సరం పాటు చదివాడు. ఆయన గాదిరాజు రామరాజు గారు ఆయన పేరు. ఆయన ఇంట్లో రోజు గజ్జలు వినపడేవి. నేను ఓ రోజు నా పక్కనున్న గదిలో పడుకున్నాను. ఒకరోజు నాన్నగారు లేకపోతే దేవీ భాగవతం సంవత్సరం పాటు చెప్పాలంటే కష్టం. అన్ని పనులు మానేసుకుని సంవత్సరం అంతా ఒక చోట కూర్చోవాలంటే ఎంత కష్టం అండి. వినేవాడికి బాగానే ఉంటుంది. నా కోసం 40 రోజులు ఇవ్వండి అని మీరు అడగచ్చు కాక. నేనేమో ఎప్పుడు పెళ్ళాం పెట్ల మొహం చూడకుండా, చేయవలసిన పనులు చేయకుండా దేశమంతా తిరుగుతుంటే అయిపోతాం. అలాగే ఏడాది పాటు నాన్నగారు కుటుంబం వదిలేసి కూర్చున్నారు అక్కడ. ఓ రోజు అత్యావశ్యక స్థితి వచ్చింది. ఆయన వెళ్ళిపోయి ఆయన బదులు నేను పురాణం చెప్పా. ఆ రాత్రి పక్క గదిలో, అంటే ఈ పీఠం పెట్టిన పక్క గదిలో దబదబ శబ్దమైంది 12:30. రాత్రి 12 ఏమిట్రా ఈ చప్పుడను లేచి కూర్చుంటే ఇంత పిల్ల, 8 ఏళ్లలోపు ఉండే పిల్ల ఆ గదంతా తిరిగి నాలికలా పెట్టి మాయమైపోయింది. కాసేపు బాలారూపంలో తిరుగుతుందనమాట ఆ గదిలో. నాకు ఆశ్చర్యపోయి తర్వాత నాన్నగారు వచ్చాక, నాన్నగారు ఈ పిల్ల తిరుగుతుంది అంటే అది ఆ రాజుగారు రామరాజు గారు మహిమరా. రామరాజు గారు పరమ ఉత్తముడు, సాధుపురుషుడు. ఈయన నిత్యం దేవీ భాగవతం నా దగ్గర ఉపాసన పొంది స్వీకరించి జీర్ణించుకున్నాడు. ఆయన అమ్మవారిని అంత భక్తితో సేవిస్తే దేవీ భాగవతంలో ఉన్న కథలు వినేటప్పుడు తాదాత్మ్యం చెందితే అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఆ ఇంట్లో తిరుగుతుంది అన్నారు ఆయన. కాబట్టి మనం భక్తితో భగవంతుడిని సేవిస్తే భగవంతుడు మన మీద ప్రేమ చూపించి మన ఇంట్లో ఒక చిన్న పిల్లాడి రూపంలో వస్తాడనమాట. చిన్న పిల్ల రూపంలో అమ్మ వస్తుంది, పిల్లాడి రూపంలో భగవంతుడు వస్తాడు. మీరు వాసుదేవుని భగవంతుడిని పూజించండి, కృష్ణుడి రూపంలో బుజ్జి కృష్ణుడి రూపంలో వచ్చి చిందులేసి వెళ్ళిపోతాడు. అదే అమ్మవారిని పూజించండి, బాలారూపంలో అమ్మ వచ్చి వెళ్ళిపోతుంది. శివుడిని పూజించండి, శివుడు ఒక బుజ్జి బాబు కింద పడుకున్న ఫోటోలు కనపడుతుంది సారా, ఆ బుల్లిబాబు రూపంలో తెల్లని రూపంలో మన శంకరుడి రూపంలో వచ్చి వెళ్ళిపోతాడు. ఇలా ఏదో ఒక రూపంలో ఆ పరమాత్ముడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు, ఏదో రూపంలో వస్తాడు. కాకపోతే సాధ్యమైనంత వరకు తీవ్ర భక్తి కలిగిన వాళ్ళకేమో బాలరూపంలో, బాల్య రూపంలో, కొంచెం ఎక్కువగా భక్తి లేకపోతే మాత్రం వృద్ధ రూపంలో దర్శనమిస్తాడు. ఉపాసన యొక్క లోతులను బట్టి, మన ప్రేమని బట్టి మన దగ్గరకు వచ్చి చంటి పిల్లాడి మనని తండ్రి కింద పూజిస్తే అది భక్తిలో పరాకాష్ఠ. అంటే వసుదేవుడు దేవకి ఆ స్థాయికి చెందారు. అందుకే ఆయన వచ్చి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ అన్నం తిని వాళ్ళని సేవించారు. మళ్ళీ భక్తిలో కొంచెం తేడా వస్తే ఏమవుతుందన్నమాట, మళ్ళీ అందరూ ఉపాసనలో తేడా వస్తే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం సేవించే రూపంతో దర్శనమిస్తాడు. ఈరోజు నుంచి ఈ ధర్మరహస్యాన్ని, ఈ ధర్మ సూక్ష్మాన్ని, ఉపాసనా రహస్యాన్ని లోకానికి చెప్పండి. భగవంతుడు చిన్న పిల్లల రూపంలో వచ్చాడంటే మాత్రం ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు చెప్పాడు ఆయన. ఇకపై ఇట మీద జన్మమందరు వీరు భవమునందరూ మేరలు అంటాడు ఆయన. చిన్నపిల్లవాడిగా నన్ను చూచి సేవించిన వాళ్ళు పునర్జన్మ పొందరు అని భాగవతంలో చెప్పాడు, దశమస్కంధంలో కృష్ణుడు చెప్పాడు దేవకి వసుదేవులకి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను నీవు ఈ విశ్వకర్మ మీద ఎంత ప్రేమ చూపించకపోతే, ఆయన మీద నీకు ఎంత వాత్సల్యం లేకపోతే, సాక్షాత్తు త్రిమూర్తి ఆత్మకుడవైన వాడిని నువ్వు ఓ పిల్లవాడి కింద మారిపోయి నా కాంతిని తగ్గించమంటావా, ఈ బాల్యచేష్ట చేసి ఓ చిన్న గోళంగా మారిపోతావా, ఆయన సాన పెట్టి అరగదీస్తూ ఉంటే తట్టుకుంటావా, తట్టుకున్నావంటే ఆయన మీద నీకు ప్రేమ ఉన్నది. అటువంటి స్వరూపుడవి, ప్రేమైక స్వరూపుడవైన, త్రిమూర్త్యాత్మకుడవైన నీకు నమస్కారం. నమస్తే రుక్స్వరూపాయ సామరూపాయ తే నమః, యజుస్వరూపరూపాయ సామ్నాం ధామవతే నమః, జ్ఞానైకధామభూతాయ నిర్ధూతతమసే నమః. దేవతలంతా విశ్వకర్మ ఇంటిలో ఉండి తన కాంతిని తగ్గించుకున్న సూర్యుడిని ధ్యానం చేస్తున్నారన్నమాట. నువ్వు చిన్నపిల్లవాడి రూపంలో వచ్చావు, ఆయన అనుగ్రహించావు. నీవు ఋక్స్వరూపుడివి, ఋగ్వేద స్వరూపుడివి. నీలోనే ఋగ్వేదం ఉన్నది, నీలోనే సామవేదం ఉన్నది, నీలోనే యజుర్వేదం ఉన్నది. ఈ మూడు వేదములు మూడు సంధ్యలు. అంటే ఋగ్వేదం ప్రాతఃకాల సంధ్య, యజుర్వేదం మాధ్యాహ్నిక సంధ్య, సామవేదం సాయంకాల సంధ్య. అందుకే సాయంకాలం పూట సామవేద స్వరూపమైన పురాణములను గానము చేసి ప్రజలు వినడానికి మూల కారణం ఏంటంటే సాయంకాలం ఆయన సామవేద స్వరూపుడే ఉంటాడు. సామము అంటే సంకేతం, సంకేతం ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే ఇప్పటికి కూడా కొంతమంది పౌరాణికులు పద్యం చదువుతూ ఉంటే మీకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, దానికి గల కారణం సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన సంకేతము ఈ పద్య రూపంలో చదవమని నారదుడు నిర్దేశించడమే. తెలియక కొంతమంది పద్యాన్ని వచనం కింద చేస్తారు కానీ సరే ఇలా ములాదిగాగలు కానీ చదివితే అది కూడా దోషమట. పద్యాలు మొదలైనవి చదవడానికి ఒక నియమం ఉన్నది, పద్యానికి ఒక స్వరం ఉంటుంది, ఆ స్వరంతో చదవాలి. శ్లోకానికి ఆ స్వరం ఉంది, దాంతో చదవాలి. అలాగే పారాయణ చేసేటప్పుడు కూడా ఆ ఊ అని దీర్ఘం తీసి చదవకూడదు అనమాట. ఉదాహరణకి శ్లోకం చదువుతాను అనుకోండి, నమస్తే ఊ ఋక్స్వరూపాయ అనింత మరీ దీర్ఘం తీస్తూ చదవకూడదట. టకాటకటక వేగంగా కూడా చదవకూడదట శ్లోకాలని. పారాయణ చేసేటప్పుడు సుందరకాండము లేక సప్తశతో పారాయణ చేస్తారు కొంతమంది, శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమతి సింహాసన చతగ్రహుడు చదువుతారు అవకాశం పోతే అయిపోయింది. ఇలా అయితే లలితా శాస్త్రం అది పారాయణమా? అందుకని గీతి దీర్ఘములు తీయడం, శీఘ్రి బాగా వేగంగా చదవడం, అలాగే శిరః కంపి. కొంతమంది ఇలా తలకాయ ఊపినవాడు ఊపుతూనే ఉంటాడు, అదేమిటో తెలియదు, తలకాయ వణుకుడు రోగంలా, అది కూడా దోషమట. పారాయణకి నియమాలు ఉన్నాయి, పురాణములకు నియమాలు ఉన్నాయి, పద్యములకు కూడా స్వరాలు ఉన్నాయి, వాటికి రాగాలు ఉన్నాయి. రాగబద్ధంగా చదవనటువంటి పద్యం శాపమవుతుంది. మీకు ఒక కథ చెప్పాలి. ఇక్కడ ఒకప్పుడు నారదుడు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు, పాదాలకి నమస్కరించాడు. సరస్వతీదేవి పాదాలకి తల వంచి నమస్కరించి తల పెట్టి నమస్కరించగానే సరస్వతీదేవి తొందరగా తలెత్తునైనా అందిట. ఏమిటబ్బా ఎప్పుడు అమ్మవారి పాదాలకి దండం పెట్టినప్పుడు తొందరగా తల తీయి అనేది కాదు, ఇప్పుడు తల తీయమంటుంది అని ఆ పాదాలను చూసేట. ఆయన ఆవిడ పాదాలను ఎవరో బ్లేడుతో కోసినట్టు, చాకుతో కోసినట్టు పాదములన్నీ గాయముతో నిండిపోయాయి, రక్తం కారుతుందిట. ఇదేంటమ్మా నీ పాదాలకి గాయాలేమిటి తల్లి అన్నాడు ఆయన తెల్లబోయి. ఏం చెప్పన్న ఆయన, భూలోకంలో పురాణం చెప్పేటటువంటి కొంతమంది చదువుతున్నారు గేయాలు, అవి నా పాదాలకి గాయాలు అందిటాడు. కాబట్టి శ్లోకం చదివేటప్పుడు ఆ శ్లోకమునకు ఏ శ్లోకమునకు ఏ రాగం ఉందో చదవాలన్నమాట. అన్నిటికీ ఒకటే పిడి మంత్రం కింద చదివితే పాపం సరస్వతీ పాదాలకి గాయాలు అవుతాయి. అర్థం చెప్పేటప్పుడు మాత్రమే మనం వచనం కింద చదవాలి తప్ప ఒక పద్యం పద్యం కింద చదివేటప్పుడు ఆ పద్యములకు సందర్భానుసారమైన స్వరము లేకపోతే పాపం సరస్వతికి కూడా ఇబ్బంది కలుగుతుంది. మరి ఏం చేస్తాం, ఆవిడ కూడా సహిస్తుంది అనుకోండి అవి. కాబట్టి నారదుడు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి, భూలోకంలో కొందరి గేయాలు ఆవిడికి గాయాలు. ఇందువల్ల ఉదయం పూట ఋగ్రూపంలో, మధ్యాహ్నం యజుర్వేద రూపంలో, సాయంకాలం సామవేద రూపంలో మూడు రూపములలో ఉన్న ఓ సూర్య పరమాత్మ నీకు నమస్కారం. ఇది గొప్ప శ్లోకం. నమస్తే ఋక్స్వరూపాయ సామరూపాయతే నమః, యజుస్వరూప రూపాయ సామనాం ధామవతే నమః. మూడు వేదముల రూపంతో ఉంటున్నావు, ఈ మూడు వేదములు మూడు సంధ్యలకి ప్రతీక. ఈ మూడు కాలములలో సంధ్యావందనం చేసేవాళ్ళకి మూడు యజ్ఞములు చదవడం వల్ల వచ్చే ఫలితమిచ్చే పుణ్యస్వరూపుడివి, అందుకే నీవు జ్ఞానస్వరూపుడివి. సూర్యుడు మనకి జ్ఞానమిస్తాడు, జ్ఞానం ఎందులో ఉంది, వేదములలో ఉన్నది. వేదములు పూర్తిగా మూడు కంఠస్థం చేయాలంటే కష్టం, కానీ సులభోపాయం ఏమిటి, మూడు పూట్ల సంధ్యావందనం చెయ్యి. కనీసం పూర్తిగా సంధ్యావందనం చేయలేకపోయినా అర్ఘ్యప్రదానం చెయ్యి. మూడు పూటలు అర్ఘ్యమిస్తే ఉదయం మనకి ఋగ్వేదం, మధ్యాహ్నం యజుర్వేదం, సాయంత్రం సామవేదం. ఈ మూడు వేదములు చదివిన పుణ్యం ఇస్తాడు ఆ మూడు వేదముల స్వరూపుడు. అప్పుడు మనకేమవుతుంది, మూడు వేదములు చదివిన పుణ్యం వల్ల జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్ల ఏమవుతుంది, వైరాగ్యం లభిస్తుంది, వైరాగ్యం వల్ల కైవల్యం లభిస్తుంది. అలాగా మాలో ఉన్న అజ్ఞానమును తొలగించి కైవల్యమిచ్చే నీకు నమస్కారం అన్నారు దేవతలు. కాబట్టి ఈ సారం తెలిసింది. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. అటువంటి నీకు మొక్కుతున్నాం, బ్రహ్మాండ భరిత బహుళ తిమిర నివారణ ప్రౌఢ తేజ, నీవు ఎటువంటి వాడివి, ఈ బ్రహ్మాండం అంతా కటిక చీకటితో నిండి ఉన్నప్పుడు నీవు ఆకాశంలో ఉదయించి నీ అపూర్వకాంతితో ఈ చీకట్లన్నీ పోకారుస్తావు, తొలగిస్తావు, కటిక చీకటిని తొలగించి వెలుతురుస్తావు. అలాగే హృదయంలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించి దివ్యమైన వశస్సుని వెలుతురు నింపుతావు. అటువంటి నీకు నమస్కారం. ప్రభు, నీ కాంతి ముందు ఏ కాంతైనా బలాదూరే. నువ్వు ఉదయించావంటే చంద్రుడు కనబడ్డు, నీవు ఉదయించావంటే ఈ నక్షత్రములు వెలవెలబోతాయి, నీవు ఉదయిస్తే మా హృదయ పద్మములు మాత్రం వికసిస్తాయి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, అంత చంద్రుడు నక్షత్రాలు నువ్వు ఉదయిస్తే కనబడవు, నీ కాంతిలో కొట్టుకుపోతాయి. కానీ నీవు ఉదయిస్తే వికసించేవి కొన్ని ఉన్నాయి. అవి భూలోకంలో తామర పువ్వులు, చెరువుల్లో ఉన్న తామర పువ్వులు. తామర పువ్వులు వికసించడం గొప్పేముంది, నిన్ను చూడగానే మా హృదయ పద్మములు వికసిస్తాయి. నువ్వు మాలో ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటి పద్మాన్ని, ఆరు పద్మములను, షట్చక్రాలనే పేరుతో ఉన్న వాటిని వికసింపచేసి ఆరోగ్యమిచ్చే పరమాత్మవి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే వరసగా మనలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని పిలువబడే ఈ ఆరు చక్రములు వికసిస్తాయి. ఈ చక్రములకు పద్మము అని కూడా పేరు. అందువల్ల ఈ షట్పద్మములను వికసింపచేసే భగవానుడు నువ్వు. చక్రములకు పద్మం అనే పేరు ఉందా లేదా అంటే, మీరు లలితా సహస్రనామం చదివారు కదా, లలితా సహస్రనామంలో 300 నామములకే నేను అర్థాలు రాశాను. వాటి ఉపదేశం కూడా అందరికీ ఇచ్చాను ఒకప్పుడు. ఏ నామము యొక్క అంతరార్థమేమిటి, కథార్థమేమిటి, పురాణార్థమేమిటి, ఆ నామం చదివితే దానివల్ల ఏ ఫలితం వస్తుంది, ఒక్కొక్క నామాన్ని ఎలా మనం ప్రయోగించుకోవచ్చో రాశాను. ఆ తర్వాత ఎందుకో కానీ 300 నామాల తర్వాత నాకు అవకాశం కుదరట్లేదు. 305 రోజులు పురాణాలు చెప్పుకుంటూ ఉంటే ఏమైపోతుందంటే, ఈ చదవడంలో అయిపోతుంది కానీ రాయడానికి కుదరడల్లా. ఆ 700 నామాలు రాయండు అని శిష్యులు నన్ను దాదాపు ఒక 7 నుంచి చాలాసార్లు అడుగుతున్నారు. ఐశ్వర్యోగం అనే పేరుతోటి 300 నామాలు ఇచ్చాను. మిగతా నామాలు కూడా ఇస్తే లోకానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందులో ఉన్న భాష్యం ఎంతో పూర్వం ఉన్న ఏ భాష్యంతో సంబంధం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తితో రాశాం. అర్థము అటువంటిదే. ఆ నామం చదవడం వల్ల ఏ ప్రయోజనం వస్తుందో, ఎలా ప్రయోగించాలో, ఎన్ని రోజులు చదవాలో, ఏ నైవేద్యం పెట్టాలో కూడా చెప్పాం. అందులో ప్రత్యేకంగా వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్స్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అనాహతాబ్జనలయ శ్యామాభ వదనద్వయ దౌష్ట్రోజ్వలాక్షమాలాదిధర రుధిర సంస్థిత. ఈ నామాలు ఉన్నాయే, వీటిల్లో ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క పద్మంతో పోల్చారు. అనాహత అబ్జము అన్నారు, అనాహతమనే చక్రం కింద వాడారు ఇతరులు. కానీ లలితా సహస్రనామంలో అనాహత పద్మం అన్నారు, సహస్రారాంబుజారూఢ సహస్రార పద్మము అన్నారు. ఇలా ఒక్కొక్క పద్మములో అమ్మవారు ఒక్కొక్క రూపంతో ఉంటుంది. ఉదాహరణకు అనాహతాబ్జనలయ, అనాహత పద్మంలో అమ్మ ఉన్నది. అప్పుడావిడ శ్యామాభ, శ్యామల వర్ణంలో ఉంటుంది, ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. శ్యామల వర్ణం అంటే ముదిరినటువంటి వరి పొలం ఎలా ఉంటుందో ఆలోచించండి. పసుపచ్చ రంగులోకి రాకుండా, మరీ లేత రంగులోకి రాకుండా, కొంచెం ముదిరినప్పుడు పైరు ఎలా ఉంటుందో వరి, ఆ రంగుని శ్యామ అంటారు. అనాహత పద్మంలో ఉన్న అమ్మవారు శ్యామల వర్ణంలో ఉన్నది, ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నది. అప్పుడావిడ వదనద్వయ రెండు తలలతో ఉంటుంది. ఇలా మొత్తం అంతా వర్ణనే, వీటిని పద్మములతో పోల్చారు. అటువంటి పద్మములు వికసించాలంటే, అమ్మవారి అనుగ్రహం పొందాలంటే, ఈ ఆరు పద్మములలో ఉన్న అమ్మవారు ఈ రూపములతో ఉండాలంటే సూర్యుడు అనుగ్రహం ఉండాలి. మళ్ళీ సూర్యుడు యొక్క అనుగ్రహం ఉంటే లాభం ఏమిటి? సూర్యుడు లోక బాంధవుడు, లోక గురుడు. ఆయన మన శిరస్సు మీద నుంచి పాదం వరకు కూడా తన కిరణములను ప్రసారం చేస్తే వరసగా ఈ ఆరు చక్రాల్లో ఉన్నటువంటి అమ్మవారు పద్మమును వికసింపచేసి అందులో రూపముతో దర్శనమిస్తుంది. అప్పుడు ఆవిడ రెండు తలలతో, ఆరు తలలతో, 8 తలలతో, ఇలా రకరకాల తలలతో కూర్చుంటుంది. కూర్చుందంటే ఈ ఆరు పద్మములు మనకి ఈ లోకంలో సుఖమిస్తాయి, ముక్తి ఇస్తాయి. ఇలా మానవుడికి జ్ఞానమును అందించేటటువంటి ఆరు పద్మములను వికసింపచేసే కిరణములు కలిగిన లోక బాంధవ మీకు నమస్కారం.
నాకివి ఏల నాకవిని నవ్వక నెత్తలు నీవే అర్ఘ్యములుగై కొను మాడ్కి మానుతులుగై కొను నీ కరుణావిలోకన శ్రీకి నివాసమై వెలయ చేయుము మమ్ము సమస్తలోక శోభాకర ఓ దివాకర ప్రభాకర భక్త జన ప్రభాకర.
ప్రభు, మేము ఒక్కొక్కప్పుడు మంత్రోపాసన చెయ్యలేక, మంత్రములు చదవలేక, సంధ్యావందనం చేసేటప్పుడు ప్రక్రియ మొత్తం తెలుసుకోలేక అమాయకులమై నీ దగ్గరకు వచ్చాం. అంటే ఇంతమంది దేవతలకు కూడా ఒక్కొక్కప్పుడు సంధ్యావందనం చేసే విషయం తెలియట్లేదన్నమాట. మనమేం భయపడక్కర్లా, అయ్యో సంధ్యావందనం చేద్దామంటే ఆచమనం ఎలాగో తెలియటం లేదు, పెదవులు ఎప్పుడు తుడుచుకోవాలో తెలియటం లేదు, నీళ్ళు ఎప్పుడు నెత్తిమీద చల్లుకోవాలో తెలియటం లేదు, పాప ప్రాయశ్చిత్త మంత్రం తెలియటం లేదు అని బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీలున్నంత వరకు తెలుసుకోండి. ఇప్పుడు దేవతలు చెప్పిన మాట వినండి. దేవతలు అన్నారు, మేము సంధ్యావందనం చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే సంధ్యావందనం చేయకపోతే మేము పశువులతో సమానం కనుక. సంధ్యావిహీనాహ పశుభి సమానాహ అని శాస్త్రం చెబుతున్నది. సంధ్యావందనము చెయ్యని వారు పశువులతో సమానులు. అందుకని సంధ్యావందనం చేద్దామని వస్తే సంకల్పం గుర్తుకు రావటం లేదు. ఏ సమయంలో పాప ప్రాయశ్చిత్త మంత్రం ఏమిటో తెలియట్లేదు, పాప ప్రాశన మంత్రం తెలియటం లేదు, ద్రుపదాదివ ముంచెత్తుని కూడా అనలేకపోతున్నాం. అలాంటప్పుడు మేమేం చేసాం, పరమాత్మ మేము మంత్రములను ఉచ్చరించలేకపోతున్నాం, బుర్ర పని చేయటం లేదు, అందువల్ల కేవలం గాయత్రీ మంత్రపూర్వకంగా అర్ఘ్యం మాత్రమే ఇస్తాము అని మా దేవతలమంతా కొంతకాలం పాటు చేతుల్లోకి నీళ్లు తీసుకుని నీకు అర్ఘ్యమును మాత్రమే ఇచ్చాము. అప్పుడు నువ్వేం చేసావు, నాకు ఇవి ఎలా నాక, ఇదేంటి మంత్రం లేకుండా ఉత్తి అర్ఘ్యం ఇస్తున్నారే అనలేదట. నాక అంటే అనక, ఇవెందుకు నాకు మంత్రం లేని ఈ సంధ్యావందనం పనికిరాదు, అర్ఘ్యప్రదానం పనికిరాదు అని ఏమాత్రం తిరస్కరించక, నువ్వు మా అర్ఘ్యాలు స్వీకరించావు, నువ్వు ఎంత కరుణాస్వరూపుడు అయ్యా. మేము ఏ ప్రక్రియ చేయలేదు, మంత్రం చదవలేదు, తంత్రం తెలియదు, విధి విధానం తెలియదు, కేవలం నీళ్లు చేత్తో పుచ్చుకుని నీకు అర్ఘ్యం ఇచ్చాం. అలా అర్ఘ్యం ఇస్తే కూడా జాలి పడిపోయేట ఆయన, నీవే అర్ఘ్యములు గైకొనువాడికి జాలితో పోన్లేని ఆయనలారా, మీకు ఏ విధానం తెలియకపోయినా మీ మనసులో భక్తి ఉన్నదిగా, ఈ భక్తి నాకు చాలు అని మేమిచ్చిన అర్ఘ్యాన్ని స్వీకరించావు, స్వీకరించి మా నమస్కారములు అందుకుని నీ కరుణతో మమ్మల్ని చూచావు. దాంతో మాకేమైంది, సకల శోభలు కలిగాయి. కేవలం అర్ఘ్యప్రదానమునకే సంతోషించి లోకములన్నిటికీ శోభమునిచ్చేవాడి నీవు. నీవు ఎంత గొప్పవాడివి, చిన్నవాటికి కూడా సంతోషిస్తావు అన్నమాట. ఒకసారి ఆలోచించండి, మీరు మన ఇంటికి వచ్చాడు ఎవడన్నా, వచ్చి నీకు దానం ఇద్దాం అనుకున్నాను అన్నాడు, మనం సంతోషపడ్డాం. తీరా దానం ఇవ్వడానికి వచ్చాను కానండి శక్తి లేదండి, తమలపాకులు మాత్రం చేతిలో పెట్టి పట్టుకోమంటున్నాను, పట్టుకోండి అంటే ఒళ్ళు మండదా మనకి. మా ఇంటికి రండి అని పిలిచాడండి, విచ్చి మీకు గొప్ప దక్షిణ ఇస్తాను అన్న, రుట్నే పిలిస్తే పర్వాలా, మీకు మంచి దక్షిణ ఇస్తాను అని తీసుకెళ్ళాడు ఒక ఆయన. వెళ్ళాక దక్షిణ అంటే కేవలం తమలపాకులను రెండు అరటి పళ్ళని చేతిలో పెడితే ఓరి దుర్మార్గుడు ఎంత పని పాడు చేసి ఇంటికి పిలిచి దక్షిణ ఇస్తానంటే ఇదే అని సామాన్యుడు బాధపడతాడు. నిజంగా సంధ్యావందనంలో సూర్యభగవానుడా మనస్ఫూర్తిగా మంత్రపూర్వకంగా నీకు అర్ఘ్యం ఇస్తున్నావు అని పిలుస్తున్నావు. ఆయన వచ్చాడు, తీరా వచ్చాక మంత్రం లేదు తంత్రం లేదు ఉత్తి నీళ్ళు ఇస్తున్నావు అన్నాం. ఆ మాత్రానికి ఎవడు సంతోషిస్తాడు, ఆయన సంతోషించాట. సంతోషించి ఏం చేశాడు, ఈ లోకంలో ఉన్న వారందరికీ ఈ సంధ్యావందనము చేసిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారి స్నేహితులు అందరికీ శోభిచ్చాట. ఒకరికి శోభ ఇవ్వడం కాదు, సంధ్యావందనము చేసిన వాడి ఒక్కడికే నువ్వు సంపాదిస్తే అది పెద్ద గొప్ప కాదు. మేమిచ్చిన ఈ కాస్త అర్ఘ్యం స్వీకరించి మొత్తం మా కుటుంబములన్నిటికీ శోభని ప్రసాదించిన అవ్యాజ కరుణామూర్తి వినీకి ఏమని నమస్కారాలు ఇవ్వగలుగుతా. ఒక వ్యక్తి ఇంట్లో పూజ చేస్తే అందరికీ శుభాలు ఇస్తావా, అంటే నీవు అత్యంత కరుణామూర్తి. ఓ దివాకర పగలు కలిగించేవాడా, ప్రభాకర కాంతితో కూడిన కిరణములు కలిగిన వాడా, లోకానికి కాంతిని అందించేవాడా, భక్తజన ప్రభాకర భక్తజనములకు హృదయములో అజ్ఞానమనే చీకటి తొలగించి విజ్ఞానమనే వెలుతురిచ్చేవాడా నీకు నమస్కారం. నువ్వు అప్పుడప్పుడు లోకశ్రేయస్సు కోసం ఎక్కువ కిరణములను ప్రసారం చేస్తావు, దాంతో వేడి పెరుగుతుంది, ఆ వేడి వల్ల భూలోకంలో ఉన్న నీరు ఆవిరవుతుంది, ఇక్కడున్న నీరు సముద్ర జలం కిరణములతో లాక్కుని పైకి తీసుకుపోతావు, ఆవిరి రూపంలో పట్టుకుపోతావు. ఆ తర్వాత ఆ నీరు నీ దగ్గర మేఘం అనే పేరుతో అట్టే పెట్టుకుంటావు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు ఆ మేఘములు వర్షించేలా చేసి మళ్ళీ నీరు లోకానికి అందిస్తావు. ఇక్కడ భూలోకంలో బాగా ఉప్పగా ఉన్న పనికి మాలిన చెత్త నీరు లాక్కుంటున్నావు, కానీ ఇచ్చేటప్పుడు చల్లని మంచినీళ్ళు ఇస్తున్నావు. మీరు చూడండి ఒకసారి, బయట డ్రైనేజీ ఉందండి, అందులో నీరంతా కుళ్ళు కంపు, కాసేపు నల్ల చెరువునే తీసుకుందాం, అప్పుడప్పుడు కుళ్ళిపోతుంది. ఈ కుళ్ళిపోయిన నీరు మీద సూర్యుడు ఏం చేస్తున్నాడు, కిరణములు ప్రసారం చేస్తున్నాడు. ఈ కిరణముల వల్ల కుళ్ళు నీరు ఏమైంది, ఆవిరై పైకి వెళ్ళింది, ఆవిరి మేఘం అవుతోంది. ఆ మేఘం వర్షిస్తే ఇప్పుడు కుళ్ళు నీరు రావట్లా స్వచ్ఛమైన నీరు, తీయని నీరు వస్తుంది. మా దగ్గర ఉన్న కుళ్ళు లాక్కుంటున్నావు, మంచినీరు ఇస్తున్నావు. నువ్వు ఎంత మంచివాడివి, సముద్రం దగ్గరికి ఎడతావు, సముద్రంలో ఉన్న ఉప్ప నీరంతా లాక్కుంటావు, దాని బదులుగా వర్షాకాలంలో మంచినీరు ప్రసాదిస్తావు. అబ్బబ్బబ్బ ఇంత మంచి దేవుడు ఎక్కడున్నాడు, నువ్వే మా అందరినీ కాపాడుతున్న మంచి దేవుడు అన్నారు వాళ్ళు. సలీలములు అదిగా గలుగు సర్వ పదార్థములు సేకరిస్తున్నావు. అసలు ఇంకొక గొప్పతనం కూడా ఉన్నది నీ దగ్గర, భయంకరమైన దుర్వాసన వచ్చే వస్తువుని నీ కిరణములతోటి కొంతకాలానికి ఎండగట్టేసి కంపు లేకుండా చేస్తావు. ఓ జంతువు చచ్చిపోయింది, ఆ జంతు కళేబరం కుళ్ళిపోతుంది అనుకోండి, దాని మీద సూర్యకిరణములు ప్రసారం అవ్వకపోతే ఆ కుళ్ళు అలా పెరిగిపోయి ప్రపంచానికి చాలా హాని చేస్తుంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు, ఈ కుళ్ళు జంతువుల మీద కూడా తన వేడి తీక్షణమైన కిరణములు ప్రసారం చేస్తున్నాడు, అందులో ఉన్న బ్యాక్టీరియా చంపేస్తున్నాడు, దాన్ని బాగా ఎండగడుతున్నాడు, ఎండగట్టబట్టి ఈ వాసన రాకుండా పోతుంది. నిజంగా సూర్యభగవానుడు అనేవాడు లేకపోతే, ఈ ఎండ అనేది లేకపోతే అసలు ఈ జంతువుల కళేబరములు గుట్ల గుట్లగా అయిపోయి ప్రజల్ని నాశనం చెయ్యవా, ఈ ప్రపంచానికి రోగాలు ఇవ్వవా. ప్రభు మాకు వస్త్రములు ఉంటాయా, రోజు నువ్వు వస్తున్నావు కాబట్టి మా బట్టలు ఆరుతున్నాయి, నీవు అగ్ని రూపంలో మమ్మల్ని ఎప్పటికప్పుడు వస్త్రధారణ చేసేటట్టు అనుగ్రహిస్తున్నావు, నీవు కిరణములను ప్రసారం చేయబట్టే పంటలు పండుతున్నాయి, నీ కిరణములే అగ్ని రూపంలో మళ్ళీ మాకు ఇంట్లో వంటకు ఉపయోగపడుతున్నాయి, ఈ విధంగా తినడానికి ఇస్తున్నావు, కట్టుకోవడానికి ఇస్తున్నావు, త్రాగడానికి ఇస్తున్నావు, మాలో అనారోగ్యాలు తొలగిస్తున్నావు, ఎప్పటికప్పుడు భూమిని స్వచ్ఛపరుస్తున్నావు. అసలు స్వచ్ఛ భారత్ నీదే, అటువంటి నీకు నమస్కారం. దినములకు సంధ్యలకును రాత్రికి నిదేవ, చంద్రికకు కారణము నీవు సర్వమును మహాత్మ, నీ చేత సంవ్యాప్తమై వెలుంగు బ్రహ్మ రుద్రాచ్యుతాకార ప్రణవసార. నువ్వే పగటికి మూలకారకుడివి, సంధ్యలకి మూలకారకుడివి, నీ వల్లే రాత్రి ఏర్పడుతున్నది. నీవు ఏ వేపు గడుతున్నావో ఆ వేపు పగలు, రెండో వేపు రాత్రి అవుతోంది. ఈ విధంగా నువ్వు అటు ఇటు తిరగబట్టి కదా పగలు రాత్రి అవుతున్నాయి. వెన్నెల నువ్వే ఇస్తున్నావు, నువ్వు చంద్రుడి మీద నీ కిరణములు ప్రసారం చేస్తావు, చంద్రుడు నీ వేడి స్వీకరిస్తాడు, ఆయన ఏం చేస్తున్నాడు, చల్లదనం ఇస్తున్నాడు. నిజానికి చంద్రుడిచ్చేది కూడా సూర్యకిరణమే, కాకపోతే ఆయన సూర్యుడి వేడి తీసుకుంటున్నాడు, ఇటు చల్లదనం ఇస్తున్నాడు. ఈ విధంగా చంద్రికలకి వెన్నెలలకు నీవే మూలకారకుడివి, ఈ సర్వము నీవే మహాత్మ, అంతటా వ్యాపించిన పరమాత్ముడివి నువ్వు. నీ చేత ఈ జగత్తంతా ప్రకాశిస్తోంది, సృష్టింపబడింది, పోషింపబడింది, లయింపబడుతున్నది. బ్రహ్మ రుద్ర అచ్యుతాకార ప్రణవసార, నువ్వే బ్రహ్మవి, నీవే రుద్రుడివి, నీవే విష్ణువువి, ఈ త్రిమూర్తుల రూపంలో ఉన్న పరమాత్ముడివి, ఓంకార స్వరూపుడవు నీవు, అటువంటి నీకు నమస్కారం అని దేవతలంతా ఆయన్ని స్తుతించగానే ఆయన ప్రసన్నుడై, దేవతలారా, విశ్వకర్మ నాలో ఉన్న వేడిని తగ్గిస్తున్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఇంత పూర్వ స్తోత్రం చేశారు, ఈ స్తోత్రం ఈరోజు నుంచి ఆరోగ్య స్తోత్రంగా జగత్తులో ప్రసిద్ధికెక్కుతుంది, దీనిని భక్తితో శ్రద్ధతో ఉదయం పూట పారాయణ చేసిన పుణ్యాత్ములకు ఆరోగ్యం ఇస్తాను, మాధ్యాహ్నిక సమయంలో పారాయణ చేసేటటువంటి వాళ్ళకి మంచి ఆహార పదార్థాలు, దాంతోపాటు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తాను, ఇటు భుక్తి దాంతోపాటు వస్త్రం ఇస్తాను, సాయంకాల సంధ్యా సమయంలో ఈ స్తోత్ర పారాయణ చేసేటటువంటి వారికి సుఖనిద్ర, ఆరోగ్యము, ఆనందము ప్రసాదిస్తాను. నేను సకల లోకాలకి ఆదిశక్తి అయినటువంటి విష్ణుస్వరూపుణ్ణి, ఇప్పుడు నా శరీరము నుంచి విశ్వకర్మ బయటికి తీసిన ఈ 90% కిరణములు ఉన్నాయే, ఈ కిరణములు వ్యర్థం కాకూడదు, సానపట్టి గీకాడు ఆయన, బయటికి లేగాడు ఈ కిరణం, ఈ తేజస్సు లోకమునకు ఉపయోగపడాలి, కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి అనగానే దేవతలంతా విశ్వకర్మకే తిరిగి, సూర్యభగవానుడి తేజస్సు నిస్తేజం కాకూడదు, వ్యర్థం కాకూడదు, వీటితో మంచి మంచి ఆయుధాలు, వస్తువులు తయారు చేసి మహాత్ములైన త్రిమూర్తులకి వాళ్ళకి ఇవ్వకూడదా అన్నారట. వెంటనే విశ్వకర్మ ఆ కిరణాలను తీసుకున్నాడు, అందులో కొంత భాగం అందమైన చక్రంగా మార్చాడు, అదే సుదర్శన చక్రం, ఆ సూర్యకిరణములతో సుదర్శన చక్రం చేశాడు, విష్ణువుకి ఇచ్చాడు, మంచి సోలం తయారు చేశాడు, ఈశ్వరుడికి ఇచ్చాడు. ఈ సోలమునకు అవినాకము అని పేరు అన్నమాట. ఎప్పటికీ నాశనము కానిది, ప్రళయకాలంలో కూడా వెలిగేది, భక్తులకు శుభాన్ని ఇచ్చేది, అందుకే దానికి అవినాకము అని పేరు. అటువంటి సోలం శివుడికి ఇచ్చాడు. బ్రహ్మగారికి కమండలం ఇచ్చాడు. ఆ తర్వాత వసువుల్ని పిలిచాడు, వాళ్ళకి శంకువులు మొదలైన ఆయుధాలు ఇచ్చాడు. యమధర్మరాజు గారికి ఆ తర్వాత అందులోంచే ఒక పాశం కూడా తయారు చేసి ఆ పాశం యముడికి ఇచ్చాడు. వరుణుడికి వరుణ పాశాలు ఇచ్చాడు. కుబేరుడికి ఓ మంచి ఎప్పటికీ వాడని తామర పువ్వుల దండ తయారు చేశాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున తయారు చేశాట, అందరికీ ఇచ్చాడు. ఆ తర్వాత సూర్యభగవానుడు అందరినీ ఆశీర్వదించి ఈ కిరణములు అందరికీ ఆయుధాలుగా వస్తువులుగా ఉపయోగపడ్డాక దివ్య దృష్టితో చూసి, ఓ ఇల్లాలా, ఆత్మీయురాలా, నీవెక్కడున్నావు అని పసిగట్టాడు. ఆవిడ ఉత్తర కురుభూములలో, ఇప్పుడు మనం రుద్రప్రయాగం అంటున్నామే ఆ ప్రాంతంలో, ఆడుగుర్రము రూపంలో తన కోసమే తపస్సు చేస్తోంది కనిపెట్టాడు ఈయన. వెంటనే ఈయన కూడా మళ్ళీ మగగుర్రం రూపం ధరించాడు, అశ్వరూపం ధరించాడు, హుటాహుటిన బయలుదేరాడు. కుర్ర పుటాహుతి తేలి కుంభినీ చక్రము. ఆహతి అంటే దెబ్బ, కుర్ర పుటాహతి గిట్టల దెబ్బతో ఆయన గుర్రం అయ్యాడండి. గుర్రానికి ఏముంటాయి? గిట్టలు ఉంటాయి. ఈ గిట్టలతో నేల మీద దబ్బ దబ్బ అడుస్తూ అడుగులు వేస్తూ దూక్కుంటూ పెడుతున్నట్ట. ఆ గుర్రం రూపంలో ఆయన నేల మీద పరిగెడుతూ ఉంటే ఆయన కాలి గిట్టల దెబ్బలకి భూదేవి అదిరిపోయింది, దుమ్ము పైకి లేచిపోయింది, భూమి ఈ బరువు తట్టుకోలేక కిందకి కురుంగిపోయింది. దాంతో ఏమైంది, ఇంత బరువుకి భూమి కిందకి దిగడంతో ఆదిశేషుడి పడగలు కొంచెం చితికిపోయాట, నలిగిపోయాడు. ఆదిశేషుడు తెల్లబోయి, భూమి హఠాత్తుగా ఎంత బరువు అయిపోయావేమిటి, హాయిగా 1000 పడగల మీద మోస్తూ ఉండగా నువ్వు ఎక్కువ బరువు పెరిగి నా పడగలను కొంచెం చితకబూడుస్తున్నావు, నలగొట్టేస్తున్నావు, ఎండలో పడిపోయిన తామర పువ్వుల్లో ఉన్నాయి పాపం ఆయన పడగలు. మంచి వేసవకాలంలో తెల్ల తామర పువ్వులు పట్టుకొచ్చి ఎండలో పారేస్తే ఏమవుతాయి, ఎండ దెబ్బకి ఈ తామర పువ్వులు కొంచెం కమిలిపోతాయి. అలా నా పడగలు కమిలిపోతున్నాయి. ఏమిటంటే ఆవిడ నవ్వి, నువ్వు విష్ణు స్వరూపుడివే, నీకు తెలియంది ఏముంది, సూర్యభగవానుడు సూర్యనారాయణుడు గుర్రం రూపంలో పరిగెడుతున్నాడు, ఆ బరువు నేను తట్టుకోలేక నేను అదిరిపోతున్నాను, నా వీపంతా వాచిపోతుంది బాబు అనగానే ఆదిశేషుడు, నారాయణ స్వరూప కొంచెం వేగం తగ్గించు, స్త్రీ పాపం భూదేవి సున్నితమైనటువంటి శరీరం కలిగింది, సున్నితమైన మనస్సు కలిగింది, కాబట్టి ఆవిడ కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్ట. నిజంగా భూదేవి చాలా సున్నితమైనదే, కాకపోతే మనం సున్నితమైన వాళ్ళం కాదు కనుక గుణపాలతో పొడి చేసి ఓ డ్రిల్లింగులు చేసేసి ప్రాజెక్టులు కట్టి కొండలు కొండలు పిండి చేసి పారేస్తారు. రామరామ, కొంతకాలానికి కొండలు ఉండమేమో, ఈ మానవుడు కొండలు మింగేస్తాడంటే ఏదో అనుకున్నాను నేను. ఇదే అనమాట, బద్దలు కొట్టి పారేస్తున్నారనమాట, ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ. దీనివల్ల భూమి ధ్వంసం అవుతుంది, భూమి ధ్వంసం అయితే విధ్వంసం అవుతుంది భూమి, అప్పుడు అందరం భూమి గర్భంలోకి ఇరుక్కుపోతాం, కాకపోతే ఇంకా లోపలికి ఇరుక్కుపోయాక మనం అక్కడ పురాణం చెప్పుకుంటాం, మనకేం ఇబ్బంది లేదు, ఈ పగల కొట్టిన పాపాత్ములు మాత్రం నలిగి చచ్చిపోతారు. మనం ఎక్కడికెళ్ళిన పురాణం చెప్పుకుందాం, మనకేం భయం లేదు, మనం పుణ్యాత్ములు, మనం భక్తులు, మనకేంటి భయం. ఈ విధంగా పరమాత్ముడు ప్రార్థించగానే ఆదిశేషుడు ఆయన కొంచెం వేగం తగ్గించాడు, మెల్లగా వెళ్ళాడు. దాంతో దుమ్ము ఆగింది, భూదేవి ఎక్కువ బాధపడలేదు, బరువుకి కిందకి దిగిపోలేదు. ఆదిశేషుడికి బరువు తగ్గింది కనుక సాంత్వనం కలిగింది, ఊరట కలిగింది, ఓదార్పు కలిగింది. ఆ తర్వాత గుర్రం రూపంలో అయిన ఎక్కడ తపస్సు చేస్తుందో సంధ్యాదేవి అక్కడికి వెళ్ళాడు. సంధ్యాదేవి దూరం నుంచి ఈయన చూచింది, అమ్మాయ ఇంతకాలానికి ఈయనకి నా మీద ప్రేమ కలిగి కాస్త కాంతి తగ్గించుకొచ్చాడు, ఎంతకాలం భయంకరమైన ఉగ్రమైన తేజస్సుతో లోకాలని నన్ను ఈ పీడించాడు, ఈయన జారిపడ్డాడు అనుకుని ప్రేమగా తోకను అల్లార్చి నమస్కరించింది. ఎలాగో కొంతకాలం గుర్రం రూపంలో ఇక్కడ ఉన్నావుగా, మనం ఇక్కడే ఉందాం, ఎప్పుడు ఆ పైన ఉన్నప్పుడు డ్యూటీయే, అసలు లీవ్ ఇవ్వడం లేదు బొత్తిగా. పద్మాగర్ గారైనా సంవత్సరంలో 10 రోజులు లీవ్ ఇస్తారు ఆయనకి, 365 రోజులు 355 రోజులు ఉపన్యాసం చెప్పి ఒక 10 రోజులు మాత్రం చెప్పకుండా ఉంటారు. నాకు అది కూడా లీవ్ లేదని ఆయన బాధపడి, ఇక్కడే నేను మగ్గుర్రం రూపంలో ఉంటాను, నువ్వు ఆడగుర్రం రూపంలో ఉండు, మనం బదులు మనం లేనప్పుడు పైన అగస్త్య మహర్షి ఎలాగో ఆ రథంలో కూర్చుని సూర్యుడు చేసే పని చేస్తాడు అని అగస్త్యుడి కాసేపు సూర్యుడి గుర్రాల మీద కూర్చోబెట్టి, సూర్యుడి రథంలో కూర్చోబెట్టి సూర్యుడి బదులుగా ఆయన్ని ప్రకాశించమని ఈయన భార్యతో పాటు అక్కడ ఉండిపోయాడు. సంవత్సర కాలం మళ్ళీ భూలోకంలో మగ గుర్రం రూపంలో అశ్విని రూపంలో ఉన్నటువంటి సంధ్యాదేవి దగ్గర ఆయన ఉండిపోయాడు. అప్పుడు వారిద్దరికీ ముందు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. నాసత్యులు అంటే కవల పిల్లలు వాళ్లే, వాళ్లే అశ్విని దేవతలు. అశ్వరూపంలో ఉన్న సూర్యుడికి, అశ్విని రూపంలో ఉన్న సంధ్యాదేవికి వాళ్ళు కొడుకులై పుట్టారు. అందుకే వాళ్ళని అశ్విని దేవతలు, వాళ్ళమ్మ అశ్విని, ఆవిడ పుత్రులు గనక అశ్విని దేవతలు, అశ్వినుడు అని పిలువబడ్డారు. వాళ్ళు దేవ వైద్యులు అయ్యారు. ఆ తర్వాత ఇంకొక కొడుకు పుట్టాడు, వాడే రేవంతుడు. పూర్వం పాల సముద్రం నుంచి పుట్టిన గుర్రపురవుతు ఇప్పుడు మళ్ళీ పునర్జన్మెత్తాడు. ఎత్తి సూర్యుడికి సంధ్యాదేవికి కొడుకుగా పుట్టాడు. పుట్టి పుట్టడంతో గుర్రము యొక్క కొడుకు గనక గుర్రపు రౌతుగా పుట్టాడు. కడుపులోంచి పుట్టేటప్పుడే గుర్రం కూడా వాడికి వాహనంగా వచ్చింది. సాధారణంగా కడుపులోంచి తల్లి గర్భంలోంచి వచ్చేవాడు తన వాహనం దాన్ని తెచ్చుకుంటాడా? అలా ఎవడికి వాడు వాళ్ళ అమ్మ కడుపులోంచి బయటకు వచ్చేటప్పుడు వాడికి ఆరు వాడు తెచ్చుకుంటే ఇంక ఈ లోకల్లో ఎవరు వేరమనక్కర్లా, ఇంకొకటి మీద ఆధారపడక్కర్లా. కాబట్టి వాహకులై పుట్టాం మనం, నిర్వాహకులై పుడతాం. కానీ ఆయన మాత్రం కారణజన్ముడు కనుక పుట్టడంతో గుర్రం ఎక్కి పుట్టాడు ఏకంగా. అందుకే రేవంతుడు అంటే పుట్టుకతో గుర్రపు రవ్వుతు అని అర్థం అనమాట. రేవంత శబ్దమునకు గుర్రపు రవ్వుతు, హార్స్ రైడర్ అని పేరు. మంచి తెల్లని మిసమిసలాడిపోతున్న గుర్రం మీద ఈయన కూడా తెల్లని రంగుతో పుట్టాడు. ఆ గుర్రం కూడా తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ఈయనతో పాటు వచ్చిన గుర్రం ఒక చెవి మాత్రం కుడి చెవి నల్లగా ఉండేది, అంటే ఎడమ చెవి మాత్రం తెల్లగా ఉండేది, మిగతా శరీరం అంతా పాలనురుగువలే ఉండేది. ఈ విధంగా రేవంతుడుదయమయ్యే బాణ పూర్ణ తూణీర కృపాణ కార్ముకోజ్జలుడునైన రేవంతుడుదయమయ్యే. పుట్టడంలో పటు తురంగమారూఢుడు గుర్రం మీద ఎక్కువచ్చాడని ముందే చెప్పాంగా. దాంతోపాటుగా ఒంటికి కవచం, తనుత్రాణము అంటే శరీరమును రక్షించున్నది కవచం. కవచంతో పుట్టాడు, సహజ కవచంతో పుట్టాడనమాట. సూర్యుడు యొక్క అనుగ్రహం అంటే పుట్టుకతో కవచం వచ్చేస్తుందండి. కర్ణుడికి రాలా సహజ కవచం ఉండలారు, అలాగే కూడా పుట్టుకతో శరీరమునకు కవచంతో పుట్టాడనమాట. దాంతోపాటు చేతిలో ధనుస్సు, బాణములు వెనకాల అమ్ముల పొది, తర్వాత కృపాణ మంచి ఖడ్గం, వీటితో కలిసి గుర్రంతో పాటు పుట్టాడు. తల్లిదండ్రులకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ముగ్గురు కొడుకులు పుట్టాక అశ్విని దేవతలు మరియు రేవంతుడు పుట్టగానే సూర్యభగవానుడు యథారూపం ధరించాడు. అశ్విని రూపంలో ఉన్న సంధ్యాదేవి కూడా తన అసలు రూపాన్ని ధరించింది. అప్పుడు ఆయన ఆమెను వెంటబెట్టుకు వెళ్ళిపోయాడు. తన రథంలో అంతవరకు తన బదులుగా సూర్యుడిగా వెలిగిపోతున్న అగస్త్యుడికి స్వస్తి చెప్పి ఆయన పంపి తిరిగి తాను తన రథం ఎక్కాడు. అప్పుడు ఛాయాదేవి చాలా బాధపడుతూ దగ్గరకు వచ్చి, అక్కయ్యా నేను చాలా పొరపాటు చేశాను, అదేమిటో నువ్వు నేను ఒకటే కదా, సవర్ణలే కదా, అయినా పుత్రపక్షపాతం వచ్చింది, నా సంతానం మీద ఉన్న వ్యామోహంతో నేను నీ పిల్లల్ని కొంచెం ఏడిపించాను, అయితేనే లే ఈ ఏడిపించబట్టి అసలు రహస్యం బయటకు వచ్చింది, నువ్వు ఇక్కడికి వచ్చావు, లేకపోతే సూర్యభగవానుడికి శాశ్వతంగా నువ్వు దూరంగా ఉండేదనివిగా. అసలు నా అనుమానం నాలో ఆ దుర్బుద్ధి రేకెత్తించి తిరిగి నేను ఇక్కడికి తెచ్చుకున్నది మన భర్తేనేమో అనిపిస్తోంది నాకండి. ఆవిడ ఆయన సంకల్పం కాకపోతే ఈవిడికి దుర్బుద్ధి కూడా పట్టదు, పుట్టకపోతే సంధ్యాదేవి వెనక్కి రాదు. కాబట్టి ఏం జరిగినా కార్యకారణ సంబంధం అంతా మళ్ళీ పరమాత్మది అన్నదట. ఈలోపు రెండవ కొడుకు ఎవడొచ్చి కార్యకారణ సంబంధాలు పక్కనట్టండి, నన్ను అకారణంగా చెప్పించావు, ఇప్పుడు నా కాలు సంగతి ఏమిటన్నాడు. ఆయన కాలంతా అప్పటిదాకా చెదలు పట్టినట్టుగా ఒక రకమైన పుండుతో నిండిపోయింది, ఊడి పడలేదు తల్లి శాపం వల్ల ఇంకా, కానీ కాలు మాత్రం భయంకరమైన రోగగ్రస్తం అయిపోయింది. ఎడంకాలు మోకాలు నుంచి కింద భాగం అంతా ఒక రకమైన మాంసముద్దలతో బయటకు వస్తున్న జుగుప్సాకరమైన రోగంతో నిండింది. ఎందుకో కొంతమంది కాళ్ళు చూసారా, చర్మం ఊడిపోయి మాంసం బయటకు వచ్చి చాలా జుగుప్స అయిపోతుంది రోగం, అదొక రోగం. ఇప్పుడు ఈ కాలుతో నేనేం చేయనన్నాడు. అనగానే సూర్యభగవానుడు, తల్లి శాపం నీ కాలు రాలి కింద పడ్డంతో పోతుంది, ఇదిగో నేను నీకు వరం ఇస్తున్నాను, నీ కాలుని నీ అంతటి నువ్వే చేత్తో ఇలా లాగి కింద పారే, నీ ఎడంకాలు ఊడిపోతుంది, ఆ ఊడి కింద పడిన కాలుని సూక్ష్మక్రిములని తినమను, సూక్ష్మక్రిములు అవి తినేస్తాయి, అవి తిన్న వెంటనే నీకు మళ్ళీ యథాశక్తి యథాప్రకారంగా కాలు వస్తుంది. భక్తితో తండ్రినైన నన్ను, తల్లి అయిన ఛాయని, అసలు తల్లి అయిన సంజ్ఞని తలుచుకుని నమస్కరించుకుని ఈ కాలు లాగి మా ముగ్గురు యొక్క అనుగ్రహంతో నీ పాదం యథాప్రకారం అవుతుంది అనగానే ఆయన ఎడంకాలు లాగి బయట పారేశాడు. ఆ కుళ్ళిన కాలు ఊడొచ్చేసిందిట. బాగా పండిపోయినటువంటి అరటి పండు సరే ఇలా అనగానే తొడిమ నుంచి ఊడిపోతుంది, అలా ముగ్గిన పండు ఊడిపోయినట్టుగా ఊడిపోయిందిట ఆయన కాలు. అది తీసి నేల మీద భూమి మీద పారవేశాడు. వెంటనే భూమి మీద కొన్ని క్రిములు వచ్చి దాన్ని పట్టుకుని 2 నిమిషాల్లో తినేసేయట. ఆ తర్వాత ఆయన మళ్ళీ తల్లికి, తండ్రికి, సవతి తల్లికి, అందరికీ భక్తితో నమస్కరించాడు. సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత కనుక ఆ మహాత్ముని అనుగ్రహంతో ఈయన పాదం తిరిగి వచ్చింది. అప్పటి నుంచి యమధర్మరాజు గారిని, నాయనా నువ్వు సమవర్తివి, యమలోకాన్ని పరిపాలిస్తూ ప్రజల ప్రాణాలు తీసి వారందరికీ శిక్షలు విధించమనగానే యముడు అంత పని చెయ్యాలంటే చాలా శక్తి కావాలి, మాట వరసకు కూడా పక్షపాతం ఉండకూడదు, ధర్మదృష్టి కావాలి, తల్లి సవతి తల్లి కొంచెం తేడా చేసినంత మాత్రం చేత కోపం వచ్చి అడంకాలతో తనడానికి సిద్ధపడ్డాను కదా అంటే నాలో కొంత అధర్మం ఉన్నది, అసహనం ఉన్నది, సహనశక్తి లేనివాడు యముడిగా ఉండడానికి వీల్లేదు, కాబట్టి నేను ఇప్పుడే వారణాసి క్షేత్రానికి వెడతాను అని కాశీ వెళ్ళి అక్కడ కఠోర తపస్సు చేశాడు శివుడి కోసం. శివుడికి తన పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేశాడు, దానికి ధర్మరాజేశ్వర లింగం అని పేరు. అది ఇప్పుడు విశాలాక్షి ఆలయానికి దగ్గరగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ధర్మరాజేశ్వర లింగం అంటారు. విశాలాక్షి ఆలయానికి వెళ్ళే చోట వటసావిత్రి ఉందే అక్కడ ఉంటుంది, అక్కడే కూర్చుని ఆయన 108 నామాలు రాశాడు. ఓం శివాయ నమః, కేశవాయ నమః అంటూ ఒక శివనామం, ఒక కేశవనామం, శివకేశవ అష్టోత్తర శతనామం అంటారన్నమాట. ఒకప్పుడు ఇక్కడ మనం పంచిపెట్టాం, కొద్ది రోజులు క్లుప్తంగా పురాణం చెప్పుకున్న మొదటి రోజుల్లో పంచిపెట్టాం, అది చాలా గొప్పదండి. ఆ నామాలు అక్కడే రాసి ధర్మరాజేశ్వర లింగం అనే పేరుతో తన పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేసి అక్కడ కొంతకాలం ఉంటే శివుడు ప్రత్యక్షమై, నాయనా నువ్వు రాసిన ఈ స్తోత్రం నాకు ఆనందం కలిగించింది, నువ్వు ప్రతిష్ఠించిన ఈ లింగం నీ పేరు మీదుగా ధర్మరాజేశ్వర లింగం అనే పేరుతో, ధర్మేశ్వర లింగం అనే పేరుతో కలియుగాంతం వరకు ఉంటుంది, కాశీలో ఎప్పటికీ నశించిన లింగాల్లో నీ లింగం కూడా ఒక లింగం, కాబట్టి నీ లింగం మాత్రం ధ్వంసం కాదు, ధర్మేశ్వర లింగం అలాగే ఉంటుంది, దానిని భక్తితో దర్శనం చేసుకున్నవాడు మాత్రం ఇక మళ్ళీ తల్లిపాలు తాగవలసిన అవసరం ఉండదు, అంటే పునర్జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు అంటాడు ఆయన. అందుకే ఆయన రాసిన స్తోత్రం చివరి రాసుకున్నాడు ఆయన, యోధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం, ఎవరు యమధర్మరాజు చేత రచింపబడిన లలితమైన ఈ శివకేశవ అష్టోత్తర శత నామములను భక్తితో కాశీ వచ్చినప్పుడు చదువుతారో, లేక ఇంటిలో కూర్చున్నప్పుడైనా చదువుతారో, అటువంటి వాడు న పిబేత్ స స్తనరసం న పిబేత్ స మాతు అంటాడు. తల్లి యొక్క గర్భంలో ప్రవేశించి పుట్టి తల్లి పాలు తాగే కర్మయోగం ఉండదు, అనగా పునర్జన్మ ఉండదు వాడికి అంటాడు. స్వయంగా యమధర్మరాజు చివరిన ఫలితంలో రాస్తాడు, యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన ఆ లింగమును చూచి మెచ్చుకున్న శివుడు ఈ వరమివ్వడమే కాకుండా ఈరోజు నుంచి నీవు సమవర్తి అవుతావు, ధర్మమూర్తి అవుతావు, అధర్మం ఉండదు, పొరపాటును కూడా అధర్మం చెయ్యవు, ఎప్పుడైనా కొంచెం ధర్మం నీకు లోపం వస్తే నీకు కూడా శాపం వస్తుంది అని ఆయన తీసుకెళ్ళి సంయమనీపురానికి రాజును చేశాడు. ఆయన చాలా జాగ్రత్తగా పరిపాలించాడు. అయినా ఎంత సూక్ష్మమైందండి ధర్మం అంటే, ఎంత ధర్మబద్ధంగా పరిపాలన చేద్దామని ఎక్కడో చోట చిన్న అధర్మం జరుగుతుంది. అందుకే ఏమైంది, ఒకనాడు మాండవ్యుడికి శిక్ష వేశాడు. నిజానికి శిక్ష వేసింది మాండవ్యుడికి సోలం శిక్ష ఎవరు అంటే యముడే. దాంతో మాండవ్యుడికి ఒళ్ళు మండింది. యమధర్మరాజువి, సమవర్తివి, పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూడవలసిన వాడివి, చిన్నప్పుడు తూనీగల్ని నేనేదో పుల్లతో గుచ్చానని నాకేకంగా శరీరంలో మలద్వారం గుండా సోలం గుచ్చేలా చేస్తావా, ఈ పాపమునకు ప్రాయశ్చిత్తంగా నువ్వు ఒక దాసీపుత్రుడివై అవమానాలు ఎదుర్కొని శాపం పెడితే అంతటి యముడు కూడా తన అంశత్వం మళ్ళీ విదురుడై పుట్టి అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ మీరు చూశారో లేదో, ఒక సాధువుకి, ఒక మునికి, ఒక ఋషికి శిక్ష విధించాడు యముడు. దాంతో యముడు దాసీపుత్రుడై పుట్టి అవమానాలు ఎదుర్కొని బండచాకరి చేయవలసి వచ్చింది. ఇవాళ మహాత్ముల్ని నగర బహిష్కరణ చేసిన వాళ్ళ గతి ఏమవుతుందో ఆలోచించండి. ఒక సాధువుకి యమధర్మరాజుకే దిక్కులేదు సాధువులకి శిక్ష వేస్తే. సాధువులకి శిక్ష వేసిన వాడు ఎవడో 10 కాలములు బాగుపడ్డు గుర్తుపెట్టుకోండి. అలా చేసిన వాళ్ళంతా సర్వనాశనం అయిపోయారు. మీరు ఎంతమందిని చూడండి, సాధువులు ఎక్కడుంటే అక్కడ మనకి సాధువుల యొక్క దర్శనం వల్ల పుణ్యం కలుగుతుంది. సాధువునాం దర్శనం పుణ్యం, దోషణం మహాపాపకారకం అన్నారు. సాధువుల్ని దర్శనం చేస్తే పుణ్యం, స్పర్శనం చేస్తేనే పాపాలు పోతాయి, దూషిస్తే సర్వనాశనం అయిపోతాడు ఎవడైనా సరే. ఎంత తపశ్శక్తి కూడా సాధువుల్ని దూషించిన వాడు, సాధువుల్ని బహిష్కరించిన వాడిని కాపాడదు. ఎన్ని యజ్ఞములు చేయనివ్వండి, మరి ఎన్ని చేయనివ్వండి. కాబట్టి మానవుడికి అత్యంత ప్రమాదకరమైనది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది సాధు దోషణ. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మనం వీలుంటే సాధువుల్ని పూజించండి, లేకపోతే మాట్లాడుకోరుకోండి, అంతేగాని వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళవద్దు. సరే యమధర్మరాజు గారు హాయిగా వెళ్ళి ఆ విధంగా లోకాలను పరిపాలించుకున్నాడు, నరకలోకాన్ని. ఆ తర్వాత అశ్వినుడు దేవ వైద్యులయ్యారు, రేవంతుడు ఈ కుబేరుడి దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని నడుపుకుంటూ బ్రతకడం మొదలుపెట్టాడు. ఇంకా శనైశ్చరుడు, ఈయన కూడా సాక్షాత్తు సూర్యభగవానుడికి రెండో కుమారుడే కదా, రెండో భార్య కొడుకే కదా, ఈయన కూడా కాశీ వచ్చాడు. తన పేరు మీదుగా శనైశ్చరేశ్వర లింగం ప్రతిష్ఠించాడు. ఆ లింగ ప్రతిష్ఠకు మెచ్చుకున్న శివుడు, నాయన నువ్వు నా లింగాన్ని ప్రతిష్ఠించి పూజించావు, కాబట్టి నువ్వు కూడా గ్రహమవుతావు, మీ నాన్నగారిలాగే మంచి బలమైన గ్రహం అవుతావు, నువ్వు అనుగ్రహించావా, సంపదలు వస్తాయి, నీవు ఎవడినైనా ఆ వక్ర దృష్టితో చూసావా, వాడి పని అయిపోతుంది, ఎప్పుడైనా కాశీలో నా ఆలయానికి వచ్చే ముందు నీ దర్శనం చేసుకుని నీ దగ్గర దీపారాధన చేసుకుని లోపలికి రావాలి, ప్రథమ పూజ నీది అన్నాడు. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా విశ్వేశ్వర ఆలయానికి ఎదురుకుండా శనైశ్వరుడు ఉంటాడు. శివుడు ఆయనకు వరం ఇచ్చాడు, ముందు మనం శనికి దండం పెట్టి లోపలికి వెళ్ళాలి, దీపం వెలిగిస్తే వెలిగించండి, లేకపోయినా పర్వాలేదు, కానీ సరిగ్గా శనైశ్వర విగ్రహం శివాలయంలోకి వెళ్ళేటటువంటి ద్వారం దగ్గర ఉంటుంది. మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పక టుంటి విఘ్నేశ్వరుడు మొదలైన వాళ్ళని చూశాక శనికి కూడా నమస్కరించి అప్పుడు విశ్వేశ్వర ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటేనే పుణ్యం వస్తుంది. అది క్రమ పద్ధతి. కాశీకి వెళ్ళాము, ఊరికే వెళితే ఉపయోగం లేదు. ముందు డుంటి విఘ్నేశ్వరుడు చూడవలసిందే, ఆ తర్వాత అన్నపూర్ణ దర్శనం, అన్నపూర్ణ ఆలయంలో ఉన్న కుబేరేశ్వరుడిని చూడాలి. ఆ వెనకాలే ఉంది సత్యనారాయణ స్వామి ఆలయం, సరిగ్గా అన్నపూర్ణకు ఎదురుగుండా ఉంటుంది సత్యనారాయణ స్వామి వారి ఆలయం. అక్కడే చరిత్రలో సత్యనారాయణ వ్రతం మొట్టమొదట జరిగింది. తెలిసిన మీకు, కాశీలో ఓ పేద బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన దగ్గరికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో సత్యనారాయణుడు వచ్చాడు, వ్రతం చేయించాడని మనకు కథ లేదు రెండో అధ్యాయంలో. ఆ రెండో అధ్యాయంలో చెప్పబడిన కథ కాశీలో అక్కడే జరిగింది. అందుకే అక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం ఉంటుంది, సరిగ్గా అన్నపూర్ణకు ఎదురుగుండా ఉంటుందన్నమాట. అది ఆ సత్యనారాయణ స్వామిని చూడాలి, అప్పుడు మనం బయలుదేరాలి. శనైశ్చరుడు కనపడతాడు శివాలయంలోకి విశ్వనాథ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు, ఆ శనికి దండం పెట్టాలి, అప్పుడు లోపలికి వెళ్ళి విశ్వేశ్వరుడి దర్శనం చెయ్యాలి. ఇవేమీ చేయకుండా ఉత్తి విశ్వేశ్వరుడి దగ్గరికి ముఖాముఖి వెళ్ళిపోతే అప్పుడు కాశీకి వెళ్ళడం వల్ల వచ్చే సంపూర్ణ ఫలితం రాదట. సంపూర్ణ ఫలితం రాకపోతే నష్టమే కదా. కాశీకి ఒక క్రమం ఉన్నది, కాశీ ఖండంలో చెప్పిన వాటే చెబుతున్నాను. శ్లోకమునకు సరిగ్గా అర్థం అయితే, అన్వయం చేసుకోగలిగితే ఏ క్రమంలో వెళ్లాలో తెలుస్తుందన్నమాట. కాబట్టి శనైశ్వరుడు కూడా విశ్వేశ్వరానుగ్రహంతో గ్రహమయ్యాడు. తపతి అనే తన కూతుర్ని సూర్యభగవానుడు ఏం చేశాడనమాట, సంవరణుడు అని పేరు కలిగిన ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. యమునా నది కాళింది ద్వాపర యుగంలో కృష్ణుడికి భార్య అయింది కాళింది అనే పేరుతోటి. అందరూ బాగానే ఉన్నారు, యముడు ప్రభు అయ్యాడు. ఇంకిద్దరే ఇద్దరికి మాత్రం పెద్దగా పదవులు రాలేదట. ఆ ఇద్దరిలో ఎవరు, ఒక ఆయన వైవస్వతుడు, రెండోవాడు సావర్ణి. అప్పుడు వైవస్వతుడిని దగ్గరికి పిలిచి అందరి పనులు పూర్తి చేశాక సూర్యభగవానుడు, నాయన వీళ్ళందరినీ తలో పదవిలో పెట్టాను, నువ్వేం కోరుకోవటం లేదంటే నాకేం కావాలి, తండ్రి అనుగ్రహం, ముక్తి తప్పేం వద్దన్నట్ట. ముక్తి కాదు, నీ చేత ఒక అపారమైన అసాధారణమైన కార్యక్రమం నిర్వహింపచేయాలనే కోరికతోటి అందరి పని అయ్యేదాకా నేను నీకు వరాలు ఇవ్వలేదు. నాయనా, ప్రస్తుతం భూలోకం అధర్మంతో నిండిపోయింది, ఈ మధ్యనే ప్రళయం వచ్చి లోకాలన్నీ నాశనమై పునఃసృష్టి ఏర్పడుతోంది. ఈ పునఃసృష్టి కాలంలో ధర్మబద్ధమైన పరిపాలన చేసేవాడు కావాలి. అలాంటి ధర్మబద్ధమైన పరిపాలన చేసే శక్తి కేవలం నీకు మాత్రమే ఉన్నది, అందుకే నువ్వు మరువువు కావాలి, వెళ్ళి కాశీ వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి పూజించు, శ్రీమన్నారాయణుడిని కూడా, బిందుమాధవుడిని కూడా పూజించన్నాడు. ఆయన ముందు కాశీ వచ్చాడు, విశ్వేశ్వరుని పూజించాడు, తర్వాత ప్రయాగ వెళ్ళి అక్కడ ప్రయాగలో బిందుమాధవుడిని పూజించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన్ని, ఈరోజు నుంచి నువ్వు ఈ ప్రపంచానికి మనువువి, మనువు అనగా ప్రభావపూర్వకముగా భూమండలమంతా పరిపాలించేటటువంటి ప్రభు అని అర్థం అన్నట్టు. మను శబ్దమునకు ప్రభు, మామూలు ప్రభుగా చిన్న చెత్తగా ప్రభువులు అయితే మను అనరు. మొత్తం తన ప్రభావం ప్రపంచం అంతా చూపించాలి, ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ప్రభావం భూమి మీద ఉండాలి. అందుకే ఇప్పటికి కూడా మనం మను శబ్దం ఎక్కువ వాడుతూనే ఉన్నాం. మనువు వంశస్థులు అనవలసిందే, మనువు యొక్క కొడుకు కాబట్టి మానవుడు అనవలసిందే. ఇలా మనువు ఉన్నా లేకపోయినా ఆయన పేరు మారిపోయిపోయేంత చక్కని పరిపాలన చేసే ప్రభు అన్నమాట. అటువంటి ప్రభువు వై నీ మన్వంతరకాలమంతా నీ ధర్మం నిలబడేలా చెయ్యి అని శ్రీ మహావిష్ణువు వైవస్వతుణ్ణి 7వ మనువుని చేశాడు. 6వ మనువు చాక్షుసు, తర్వాత ఇప్పుడు 7వ మనువు ఈ వైవస్వతుడు అయ్యాడు. సూర్యభగవానుడి యొక్క పెద్ద కొడుకు, సంన్యాదేవి పుత్రుడు, యముడి అన్నగారు, పరమ పుణ్యాత్ముడు ఆయన. ఆ వైవస్వతుని యొక్క కొడుకే ఇక్ష్వాకు అంటే, ఆ వంశంలోనే రామచంద్రుడు పుట్టాడు. అదంతా సూర్యవంశం అని ప్రభువుడింది, ఎందుకంటే సూర్యుడి యొక్క సంతానం కనుక. ఈ వైవస్వత మనువు కాలంలో ధర్మం నాలుగు పాదాల నిలబడింది. ఆయన శాంతస్వరూపుడు అవడం వల్ల ఆయన పరిపాలనలో ప్రజలు ఎప్పుడూ కూడా తప్పుడు పనులు చేయలేదు. ఆయన కాలంలో ఒకరినొకడు చంపుకోవడం లేదు, తిట్టుకోవడం లేదు. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఐకవత్యంతో బ్రతికారు. సంవత్సరమునకు ఏకధాటిగా ఒకేసారి కావలసిన పంట, ఒక సంవత్సరమునకు కావలసిన పంటంతా వచ్చేసేదిట. ఒక్కసారే సంవత్సరానికి పంట పండించేవారు. కానీ ఆ పంట ఏడాది పాటు ప్రజలందరూ ఎక్కి దుక్కిగా తినడానికి పనికొచ్చేది, నిలవ ఉండడానికి పనికొచ్చేంత పంట ఉండేదిట. సాధారణంగా సంవత్సరానికి ఒకే పంట పండిందనుకోండి, అప్పుడు ఆ సంవత్సరం పొడుగుతా ప్రజలకు కావలసినంత ఆహారం దొరకకపోవచ్చు. కానీ ఆయన పరిపాలనా కాలంలో సంవత్సరంలో ఒక పంటే వచ్చేది. ఆ ఒక్క పంట ఒక సంవత్సరం కాదు, చాలా కాలం పాటు నిలవ ఉండడానికి కూడా పనికొచ్చేంత పంట వచ్చేది. ఈ విధంగా పాడికి పంటకి లోటు లేకుండా అయ్యింది. ఆవులు బాగా పెరిగాయి, గోవులు లక్షల కొలది పెరిగాయి. గోసంపద పెరిగితే ప్రపంచం సుఖంగా ఉంటుంది. గోవులు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. గోవు సూర్యభగవానుడి యొక్క కిరణస్వరూపం, అది లక్ష్మీ స్వరూపం. అది అందువల్ల గోసంపద పెరిగింది, అన్ని రకాల పశువులు పెరిగాయి. ఒక్క పశువుతో లోకం నడవదు కదండి. హస్త్యశ్వాజావిగోరథం శ్రీ సూక్తంలో చెప్పారు. హస్తి ఏనుగు, అశ్వ గుర్రము, అజ మేక, ఆవి అంటే గొర్రె, హస్త్యశ్వాజావి గో ఆవు, రథం రథములు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సంపదలు శ్రీ సూక్తంలో వరసగా చెప్పారన్నమాట. ముందు అజ మేక చెప్పారు, తర్వాత ఆవి అన్నారు. అంటే గొర్రె, గొర్రెలు కూడా ఉండాలి. గొర్రెలు లేకపోతే, కొంతమంది గొర్రెలు లాంటి వాళ్ళు లేకపోతే ఎలాగండి? మరి అందరూ తెలియని వాళ్ళైతే ప్రమాదం కదా. కాబట్టి ఇవన్నీ రకాలైన పశువులు, వీటితో కూడిన ఆహార పదార్థాలు, ఆనందాలు ప్రజలకి మనువు కాలంలో ఉన్నాయి. ఆ కాలంలో దేవతలు, వసువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వులు, మరుత్తులు, భృగువులు అని 8 రకముల దేవతాగణములు వర్ధిల్లాయట. ఆ కాలంలో అంటే వైవస్వత మనువు కాలంలో పురంధరుడు లేక ఓజస్వి అనేవాడు ఇంద్రుడు, ఇప్పుడున్నవాడే. ఇప్పుడు మనం వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఇది బ్రహ్మగారికి ఉత్తరార్థం. అందుకే మనం ఏమంటున్నాం, అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటున్నాం. బ్రహ్మగారికి 50 దాటి 51 సంవత్సరం రన్ అవుతుందన్నమాట. ఈ కాలంలో ఉన్నాం. ఇది శ్వేతవరాహ కల్పం. ఇప్పుడున్న మను వైవస్వతుడు. ఆయన అదృశ్య రూపంలో పైన ఉండి మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆ వైవస్వత మనువు యొక్క అంతరములో ఉన్నాం అన్నమాట. ఆ మనువు యొక్క పరిపాలన సంబంధమైన కాలంలో ఉన్నాం. ఇప్పుడు మన ఇంద్రుడు ఈ వైవస్వత మరువు కాలంలో మనకి పైన కూర్చున్న స్వర్గంలో కూర్చున్న ఇంద్రుడి పేరు ఓజస్వి లేక పురంధరుడు, 2 పేర్లు ఆయనకి. పురంధరుడు అనే పేరుతో ఉన్నవాడు ఇంద్రుడు. ఇంద్రుడని, దేవలోకేశ్వరుడని, సురేంద్రుడని ఆయన పిలుస్తామే, ఆయన అసలు పేరు ఒరిజినల్ నేమ్ పురంధరుడు. మంచి తేజస్వి ఆయన, అందుకని ఓజస్వి అని కూడా అన్నారు. చాలా గొప్పవాడు, బలవంతుడు ఆయన. ఎంత గొప్ప బలవంతుడు కాకపోతే సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఏమంటాడో తెలిసిన, రాముడి గురించి చెప్పమంది సీత, రాముడు ఎటువంటి వాడు, ఆయన లక్షణాలు ఏమంటే పురంధర సమో బలి అన్నాడు ఆయన. బలములో ఇంద్రుడి లాంటివాడు, పురంధరుడు లాంటివాడు. రాముడిని పట్టుకొచ్చి బలంలో ఇంద్రుడి లాంటి వాడిని పోల్చాడంటే ఇంద్రుడు ఎంత గొప్పవాడు కాకపోతే పోలుస్తారండి? ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తితో పోల్చాలంటే అవతలాడు అంత గొప్పవాడు అయి ఉండాలి. అంతేగాని రాముడు పద్మాకర గారిలా బలంగా ఉంటాడంటే నేను బలంగా ఉన్నానా, గట్టిగా ఉప్పంటి పడిపోతాం. కాబట్టి అలా పోల్చకూడదు. ఎవరిని ఎలా పోల్చాలో అలా పోల్చాలి. కాబట్టి పురంధర సమోబలి అని పోల్చినప్పుడే మనకు ఆ పురంధరుడు ఎంత గొప్పవాడో తెలిసిపోతుంది అన్నమాట. ఆషామాషీగా తీసిపారేస్తున్నారు కొంతమంది ఇంద్రుడిని. ఇంద్రుడు ఏం సామాన్యుడు కాదు. ఆ పదవిలోకి వెళ్ళాలంటే అపార సాధన చెయ్యాలి. అసలు కళ్ళు ఊహించలేం మనం. ఇంత ధర్మరాజు, యమధర్మరాజు గారికి కూడా ఆయనే యజమాని కదా, అందరికీ యజమాని. మొత్తం అష్టదిక్పాలకులు అందరికీ నాయకుడు ఆయనే. అష్టదిక్పాలకులు మొత్తం 8 కదా, అందులో ఇంద్రుడు తక్కిన 7 అధిపతి. వాళ్ళు కూడా ఆయన చెప్పినట్టు వింటారు. ఆయన ఎప్పుడు కావాలంటే ఎప్పుడు బ్రహ్మ దగ్గరికి, శివుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి వెళ్ళి రక్షించమంటే రక్షిస్తున్నారు వాళ్ళు. ఈ ఇంద్రపదం అయిన తర్వాత ఆయన ఇంకా ఉన్నతమైన స్థాయికి వెడతాడు. అంత గొప్పవాడు ఇంద్రుడు. అందుకే ఇంద్రుడు ఎవరినైనా ముట్టుకున్నా, ఒకవేళ ఏ అహల్య దగ్గరికైనా వెళ్ళినా ఆయనకు దోషం ఉండదట. అంత తేజస్వి, అంతటి అగ్నిస్వరూపుడు ఆయన. ఇంకా ఇది కాకుండా మహానుభావులు చాలామంది ఋషులు ఉన్నారు. ప్రస్తుతం అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని వీళ్ళు ఈ 7వ మను, 7వ మనువు యొక్క కాలంలో సప్త ఋషులు. అత్రి, వశిష్ఠ, కాశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని వీళ్ళిప్పుడున్న సప్త ఋషులు. అనగానే ఆయన చాలా సంతోషపడి ఈ వైవస్వత మన్వంతరం యొక్క ఫలశ్రుతి చెప్పని అడిగాడు మార్కండేయ మహర్షిని క్రోష్ఠుకి.
అతులిత మగు ఈ వైవస్వత మన్వంతరము వినినా చదివినా పాపచ్యుతులై మనుజులు కాంతురు ప్రతిదినము అనంత పుణ్య ఫలభోగం.
సాటి లేనిది వైవస్వతమును కాలం. ఆయన శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షంగా నిరంతరం దర్శించుకున్నవాడు, కాశికా విశ్వేశ్వరుణ్ణి పూజించి లింగ ప్రతిష్ఠ చేసినవాడు. అక్కడ కూడా మన్వీశ్వర లింగం అని ఒకటి ఉంటుంది, వైవస్వత మనువు చేత ప్రతిష్ఠింపబడిన లింగం. అలా ఈశ్వర లింగం ప్రతిష్ఠించినవాడు, సూర్యభగవానుడి జ్యేష్ఠపుత్రుడు, సూర్యుడి తర్వాత సూర్యుడు లాంటి వాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే రామచంద్రుడు వంటి అవతారమూర్తిని తన వంశంలో అవతరించేలా చేసిన కారణజన్ముడు. ఆ పుణ్యాత్ముని చరిత్ర అవడం వల్లే ఈ చరిత్ర అనంత పుణ్య ఫలప్రదం. ఇది విన్నా మొట్టమొదటి ఎప్పుడు వినడానికి ఇస్తారండో, అందుకే వినినా వినినటువంటి వారు, చదివినా కూర్చుని శ్రద్ధతో చదివేవారు, చెప్పినటువంటి వారు వీరంతా కూడా పాపచ్యుతులై పాపము నుంచి ఆ క్షణమే విముక్తి పొందుతారు. చ్యుతి అంటే నాశనం, పాపచ్యుతి పాపనాశనం పొందుతారు. ఈ నిమిషము వరకు మీరు చేసిన పాపములన్నీ ఇది వినడం ద్వారా పటాపంచలు అయిపోయాయి. మళ్ళీ బయటకు వెళ్ళాక కొత్త పాపాలు ఎలాగో చేయాలి తప్పదుగా, రేపు మళ్ళీ వద్దురు కానీ, రేపు ఇంకో మనువు గురించి విందురు కానీ, ఆ పాపం ఎప్పటికప్పుడు పోగొట్టుకుందరు కానీ. భగవంతుడు అందుకే మనకి పురాణాలు ఇచ్చాడు, ఒక విధంగా ఇది ఒక గొప్ప యోగం కూడాను. అలాగని చేయకండి, కావాలని మాత్రం చేయకండి. సాధ్యమైనంత వరకు మన చేతుల్లో లేకుండా పాపములు చేస్తే వాటన్నిటికీ ప్రక్షాళన అయిపోతుంది. ఎలాగో పాపాలు పోగొట్టుకుంటున్నాం కదా అని కొన్ని ఎక్కువ చేస్తే అది బాగుండదు. అలా చేసే పుణ్యాత్ములు ఇక్కడికి రారులేండి. పాపాల మీద ఆసక్తి ఉన్నవాడు ఎక్కడికి ఎందుకు వస్తాడు? పాపాలు కోపాలు తాపాలు శాపాలు ఉండేవాళ్ళు వాళ్ళకి వేరే కార్యక్రమాలు ఉంటాయి, మీలాంటి వాళ్ళ కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. ముందుగా పాప ప్రక్షాళన అవ్వాలి. అయిన తర్వాత ఏమవుతుందట, కాంతురు ప్రతిదినము అనంత పుణ్య ఫలభోగంబుల్. పాపం పోయి అనంత పుణ్యం వస్తుందట. అనంతము అంటే అంతము లేనిది, ఎంత అని చెప్పడానికి వీలు కానిది. పుణ్యానికి కూడా కొలబద్ద ఉంటుంది. ఏదో 10 ఆవులు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం, లేక ఒక యజ్ఞం చేయడం వల్ల వచ్చే ఫలితం అని ఫలితాలను కొలుస్తాం. కానీ ఇది అలా కొలవడానికి లేదట. ఈ వైవస్వత మనువు చరిత్ర వినడం వల్ల వచ్చిన ఫలితం ఇంత అంత అని ఎవ్వరూ చెప్పలేరు. వర్ణించనలవి కానంత మహాపుణ్యం. ఈ పుణ్యం మీకు వచ్చింది కనుక ఈ పుణ్యము వల్ల వచ్చే భోగములు కూడా పొందుతారట. అందుకే పుణ్య ఫలభోగములు అన్నాడు. పుణ్యము వల్ల వచ్చే ఫలితం వల్ల అనేక భోగాలు వస్తాయి. ఆ భోగములు కూడా ఈ ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. ఆదిశేషుడికి 2000 నాలుకలు ఉన్నాయి. 2000 నాలుకలు కలిగిన ఆదిశేషుడు కూడా వర్ణించలేనని భోగాలు వస్తాయి. ఈ భోగాలు వదిలి ఈ పుణ్యం వదిలి మేము ఇంటికి పోతామండి, అక్కడికి వెడతామండి, ఆ ఊరు పెడతామండి, లేకపోతే తీర్థయాత్రలకు మానేసి సినిమాలు కడతామండి అనే దురదృష్ట జీవిని ఎవడు మార్చగలరండి? ఇలాంటి అపూర్వమైన గాథలు, ఈ గాథలు ఎన్నో రకాల శక్తులు ఇస్తాయి మనకి, అనంత దివ్య శక్తులు ఇస్తాయి. ఈ విండం మానేసి ఏ వంకతో అయినా ఇంట్లో కూర్చునేటటువంటి వాడిని ఎవడూ ఉద్ధరించలేట. వాడి పూర్వకర్మ వల్ల రాలేడని చెప్పారు, ఇందులో ఎన్నోసార్లు చెప్పారు. ఇది యోగం ఉన్నవాడు మాత్రమే వచ్చి అనగలుగుతాడు. యోగం లేని వాడు ఏం చేస్తాడనమాట, ఎప్పుడు తెల్లారుతా పారిపోదాం ఇంటికి అనుకుంటాడు, ఇంటికి వెడతాడు, మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళి ఇంట్లో కోపస్తమండోకంలో అయిపోతాడు అనమాట, రూతిలో కప్పలా అయిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పొందుతాడు. జ్ఞానులు ఏం చేస్తారు, ఇంకా ఇంకా విందాం అని తహతహలాడిపోతారు, కుతూహలంతో వింటారు, సకల పాపాలు ప్రక్షాళన చేసుకుంటారు, అనంత పుణ్యం పొందుతారు, ఈ పుణ్యం వల్ల వచ్చే ఫలితము పొందుతారు, ఆ ఫలితం వల్ల వచ్చే సౌఖ్యాలు పొందుతారు, భగవద్ దర్శనం కూడా పొందగలుగుతారు.